ఈ క్లాసెస్ వచ్చిన వాళ్ళకి మాత్రమే బయట మీరు ఇదంతా డిస్కస్ చేసుకోకండి. కన్ఫ్యూజ్ అవుతారు అంతకంటే ఏం లేదు. ఈ ఎక్కుంటే మీ యొక్క మూలాధార చక్రంలో ఉన్నటువంటి కుండలిని శక్తి ప్రతిక కుండి అనేటువంటి మాట అది యహో శక్తి. అక్కడ మీకు శాస్త్రం అండ్ కాంటెక్స్ అని రెండు బోన్స్ ఉంటాయి. ఆ బోన్స్ ప్రత్యేకత కిందన ఆవిటికలు పైన ఆవిటికలు పెట్టుకుందాం మనం. ఇంచేత మీరు ఒక కింద ఆవిటికల్ని పైన ఉన్నటువంటి ఆవిటికల్ని మీ చేతితో టచ్ చేయండి. సైక్లింగ్ ప్రాసెస్ లో ఇప్పుడు ఆ దీపాన్ని వెలిగించి చేసేయండి. ఐదు గాయత్రి మంత్రాలు, ఐదు మహాలక్ష్మి మంత్రాలు చదివేయండి మీరు. దట్ ఈస్ వాట్ వీఆర్ హియర్ ఫర్. ఎంటైర్ స్పిరిచువల్ సిస్టమ్ ఒక మాటలో చెప్పాలి అంటే ద ఆల్ ఆఫ్ ఫీలింగ్. ఆల్ ఆఫ్ ఫీలింగ్ అంటే మీ మార్గం లేదని తెలియాలి. విద్యార్థులు ఆస్పిషియస్ కళ్యాణకరమైనటువంటి సమయము ఎన్థూజియాజంతో చేయడం, క్రీడలాగా చేయడం, రిటైల్ లైఫ్ స్టైల్ ప్లేయింగ్ ప్లేయింగ్ వెల్. దాని తర్వాత అధర్వణ లేదు ప్రాక్టికల్ యూటిలిటీకి, దానికి డే టు డే లైఫ్ కావాల్సిన బిల్డింగ్స్ స్ట్రక్చర్స్ లేదంటే ఇవంతా చేస్తాం. విద్యుదేజన్ నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ డూయింగ్ దట్ రిచువల్ ఇన్స్టిట్యూట్. ఇవంతా దేనికి మనం చదువుకుంటున్నాం? ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని మర్చిపోవద్దు. యూ షుడ్ నో ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తున్న వాళ్ళు కష్టాలకు భయపడ్డు ఆటగాళ్ళు ఎన్ని ఎక్కువ కష్టాలు ఎదుర్కొంటే అంత గొప్ప ఆటగాడు కదా. ఇంకా ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ నీకు ఏం చెప్తుంది అంటే హౌ టు ఫేస్ డిఫికల్టీస్ ఉన్నాయి, హౌ టు ఫేస్ ది ఛాలెంజెస్. ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇవాళ చూశారు కదా, నిన్న పొద్దున్న మీరు ఏమనుకున్నారు ఎదుర్కొండేది పెట్టాలి. లేదా ఫోన్లో నేను ఫలానా వాళ్ళని చెప్పానండి, నేను ఫలానా వాళ్ళని చెప్పానండి, ఎందుకు పెట్టలేదు అని నేను అంటే దట్ ఈస్ నాట్ ఆల్ ఆఫ్ లివింగ్. ఆల్ ఆఫ్ లివింగ్ ఏంటి డూ ఇట్. అంచేత అంత ఎలిజిబిలిటీ టు లెర్న్ ది ఆల్ ఆఫ్ లివింగ్ ఈజ్ టు డూ ఆల్ డైట్. ప్రయత్నిస్తారు అనే మాట మన నోటి నుంచి రాకూడదు. వీ ట్రైడ్ ప్రిజెంట్ చేస్తున్నటువంటి మిలిటరీ వాళ్ళు నేను యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తాను అంటారు. ఈ గెల్ సక్సెస్ అవుతే ఓకే, సక్సెస్ఫుల్ కాలేజ్ అంటే అర్థం ఏంటన్నమాట, పైకెడతాడనమాట. అంటే అన్సక్సెస్ఫుల్ అనేటటువంటి మాట లేదు. ఐదర్ యూ డూ ఇట్ ఆర్ యూ డై డూయింగ్ ఇట్. ఇదంటే ఎందుకు, వాట్ యూజ్ యు ఆర్ గోయింగ్ టు పుట్ వై యూ లెర్న్ దిస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండ్ దిస్ అంటే ఇన్వల్యూషన్ in the life of the divine energy enters into the matter and utilizes the matter involution. అంటే ఈ లైఫ్ ఎనర్జీ ఎంటర్స్ ఇన్ ద మ్యాటర్, ఛార్జింగ్ ఇట్, మౌల్డింగ్ ఇట్ అండ్ దెన్ యూజింగ్ ఇట్ ఫర్ ఇట్స్ పర్పస్. ఫర్ హూస్ పర్పస్? లైఫ్ పర్పస్, లైఫ్ ఎనర్జీస్ పర్పస్. అది అసలు ద ఎంటైర్ స్పిరిచువలిజం అని చెప్పేది. దీనికి నిన్న మనం ఏం చదువుకుందాం అంటే మొదటి యుగ సంధి ఇట్లా తెలియాలి మీకు. ఈ యుగ సంధి అనేటటువంటి మాట అర్థం చేసుకోండి, లైఫ్ ఈజ్ ఆల్వేస్ సైక్లిక్. రాత్రి వచ్చిందంటే గ్యారంటీగా పొగలు వస్తుంది, పొగలు వచ్చిందంటే గ్యారంటీగా రాత్రి వస్తుంది. ఊపిరి పీల్చుకుందామంటే గ్యారంటీగా ఊపిరి వదలాలి. కనురెప్పలు తెరిచాయంటే కనురెప్పలు పడాలి. ద సేమ్ సృష్టి లయ పరిస్థితులు మినిమం నుంచి మాక్సిమం వరకు వెళ్ళాలి. టైం పీరియడ్స్ మినిమం టైం పీరియడ్ కనురెప్ప మాట, ఉన్మేష నిజోత్పన్న విపన్న భవనాభి. ఈ కళ్ళు తెరిచి మూసే ప్రక్రియ నీకు అర్థమవుతే సృష్టి రహస్యాలన్నీ కూడా అర్థమైపోతాయి. సేమ్ సైకిలింగ్ ప్రాసెస్. నేను గడియాల వెనుక క్రూడ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, సెకండ్ ముందు 60 సార్లు తిరుగుతుంది, అప్పుడు నిమిషం ముందు ఒకసారి తిరుగుతుంది. నిమిషం ముందు 60 సార్లు తిరిగితే గంట ముందు ఒకసారి తిరుగుతుంది, కానీ ఈ లోపల సెకండ్స్ ముందు ఊరుకోలేదు. సెకండ్స్ ముందు 60 మినిట్స్ లో 60 × 6 = 360 సెకండ్స్ తిరుగుతుంది కదా. 1 అవర్ లో × 60 ఇంచట నీ కనురెప్ప పాటు లేకపోతే ఊపిరి పిలుచుకుని వదిలేటటువంటి టైం పీరియడ్ ఈ మొత్తం సృష్టిని డిసైడ్ చేస్తుంది. సెకండ్స్ ముందు కాగిపోయింది అనుకోండి, అన్ని ఇంటర్ కనెక్టెడ్, అన్ని వాచ్లో ఆల్ ద వీల్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఇది 60 టైమ్స్ తిరిగితే అక్కడున్న హుక్ దీన్ని తగులుకుని ఒకసారి తిరుగుతుంది. నిమిషం ముందు చక్రం చేసి తిప్పేటటువంటి చక్రం 60 సార్లు తిరిగితే 1 అవర్ హుక్కుకి తగిలి ఒకసారి తిరుగుతుంది. లాజిక్ అంటే ఏంది కదా. అంటే ఇదంతా కూడా మీ ప్రతినిధి ఉంది, ఇన్కమింగ్ ప్రెస్ సృష్టి, ద అవుట్ గోయింగ్ ప్రెస్ వాట్ ఇస్ ఇట్ లయ. లయ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు రాత్రి మనం పడుకున్నాం, ఇప్పుడు కొన్ని దగ్గర పెట్టాం, ఏదో ఆఫీస్లో ఒక ఫైల్ రాస్తూ ఆట ఉంచాం, ఆట ఆడుతూ ఎక్కడో ఆపేమండి, సినిమా చూస్తే ఎక్కడో ఆపేదు టీవీలో, మళ్ళీ నెక్స్ట్ డే మీరు నిద్ర లేకపోతే ఎక్కడ నిద్ర లేస్తారు. సేమ్ యాక్టివిటీ, మీరు ఎక్కడ ప్లే ఆపారో అక్కడ నుంచి మొదలెట్టారు. సిడీ ప్లేయర్లో మీరు సినిమా ఎక్కడ చూస్తూ ఆపారో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. అంతేకాదు లయము అయ్యేటటువంటి ప్రాసెస్లో సమ్ క్రియేటివిటీ ఇస్ హ్యాపెనింగ్. అదే అర్థం చేసుకో, నీరసంగా పడుకున్నటువంటి వ్యక్తి చాలా ఉత్సాహంగా లేస్తాడు. ఆరోగ్యవంతుడైనటువంటి వ్యక్తి ఎవడైనా ఉంటే లయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా లేచాడు, ఉత్సాహంగా లేస్తాడు. అత్యంత ఈ లయ స్థితి అనేది మీకు లైఫ్ ఎనర్జీ ఇచ్చేటటువంటి ప్రిన్సిపల్ అని అర్థం చేసుకోండి. నిద్రపోయే టైం, ఊపిరి లోపల నుంచి బయటకు వచ్చేటటువంటి టైం, కనులక మూసి తెలిసే మంచి పట్టేటటువంటి కాలం, ఇదంతా కూడా ఇట్ జనరేట్స్ లైఫ్ ఇన్ యూ. ఈ యుగ సంధి మీరు అర్థం చేసుకోవాలి అన్నది ఫస్ట్ పాయింట్. ఈ యుగ సంధిలో ఇప్పుడున్నటువంటి మహాయుగ సంధిలో 432,000 సంవత్సరాల పాటు కలియుగం ఉంటుంది అని, 432,000 సంవత్సరాల పాటు కలియుగం ఉంటుంది అన్నారు. 4, 3, 2 అనేటటువంటి అంకెలు ప్రాణాయామం చేస్తున్న వాడికి దాని పాటు తెలుస్తాయి. పూటక రేపు సంబంధాలు రేపు అలా ఉంటాం, 5 ఏళ్ళు ప్రాణాయామం అని చెప్తా, మీరు దాని గురించి ఇప్పుడు కాదండి. అది ఎందుకు చెప్పేందంటే 4, 3, 2 పక్కన 3 సున్నాలు పెడితే కలియుగం, దాన్ని రెట్టింపు చేస్తే ద్వాపరయుగం, దాన్ని 3 రెట్టింపు చేస్తే త్రేత. ద్వాపర అంటే రెట్టింపు, త్రేత అంటే 3. దానికి 4 రెట్లు చేస్తే కృతయుగం కానీ సత్యయుగం కానీ వస్తుంది. ఇంకా 4, 3, 2 అనేటటువంటి సంఖ్యలు మొత్తం మన జీవితాన్ని కంట్రోల్ చేస్తాయి, యుగ సంధిని కంట్రోల్ చేస్తాయి. ఆ సంఖ్యని గుర్తుంచుకోండి, తర్వాత మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి చెప్పండి. ఈశ్వరే కదా యుగ సంధి అంటే ప్రధానమైనది కదా. ఇప్పుడున్నటువంటి యుగ సంధి ఎక్కడ మొదలైందని చెప్పాను నేను, 1850 స్టార్ట్ అయింది, 2150 వరకు వెళ్ళిపోతుంది. మిడిల్ పాయింట్ ఏమవుతుంది, 2000. అదే మిలీనియం అని మొత్తం ప్రపంచం వెళ్ళిపోయింది. ఏం జరిగిందో అవన్నీ తెలియదు, కానీ జరిగేదంతా కూడా జరుగుతుంది. అర్ధరాత్రి 12 గంటలకి ఏం జరుగుతుంది, డేట్ మార్చిపోతుంది. అంటే అంతవరకు ఉన్నటువంటి డేట్ బదులు కొత్త డేట్ స్టార్ట్ అయిపోతుంది. కానీ ఎప్పుడు స్టార్ట్ అయిందని, అర్ధరాత్రి 12 గంటలకి. దీన్ని నోయింది చాలా మంది ఆ టైం కూడా నిద్రలో ఉంటారు, నిద్రలో లేకపోయినా మొత్తంలో ఉండుండొచ్చు క్లస్ట్ వెళ్ళి ఉంటే.
కానీ
దేశం మారిపోయింది.
మిలీనియంలో జరిగింది, 2000 జరిగింది. దాన్ని మనం గమనించుకునేటువంటి టెక్నిక్స్ మనం నేర్చుకుంటాం, ఎలా మార్పు వచ్చిందో ఈ క్లాస్ లో.
అంటే సగం యుగ సంధి అయిపోయింది అసలు. సగం అయిపోయింది అంటే అర్థం ఏంటి?
అలిసిపోయినటువంటి శరీరం శక్తిని పొందుతుంది, మిగతా సగల్లో ఏం చేస్తుంది? అది క్రియేటివ్ యాక్టివిటీస్ కి తగినటువంటి ఎనర్జీని పొందుకుంటుంది. అందువల్ల మనం ఇప్పుడు ఈ స్పెసిఫిక్ క్లాసెస్ ఇంత తొందరగా దాపదా పడతాం. ఊరు ఊర్లో శాస్త్రకుండా యజ్ఞాలు జరిగిపోవాలి, కుండలిని జాగరణ క్లాసెస్ జరిగిపోవాలి, గురువు గారి బేసిక్ కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలని చెప్పేది ఎందుకంటే బ్రాహ్మీ మూలంలో నేర్చుకున్నటువంటి విద్యకి ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో, ఈ 10 సంవత్సరాలు మీరు నేర్చుకున్నటువంటి విద్యకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంటుందని చెప్తున్నాను నేను, 6000 ఇయర్స్ వరకు ఉంటుంది. దాన్ని ఎస్ట్ వాటి కదా పేపర్ లో పడింది, కానీ ఎవరు గమనించారు? ఈ అక్టోబర్ నెలలో సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, రేపు 23వ తారీఖున సూర్యగ్రహణము చాలా దగ్గరగా వస్తుంది. అందుకు ఈ క్లాసెస్ ఇంత తొందరగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నించకుండా ఇంట్రెస్ట్ మాత్రమే కలిగిస్తే చాలు. నేను నా కోరికలు ఒకటే, ఆఫ్టర్ 7 సన్ రేస్ ఆర్ నాట్ యూస్ఫుల్. మళ్ళీ మధ్యాహ్నం 3 నుంచి 3:30 వరకు అమృత ఘడియలు అంటాం. కరెక్ట్ గా 3 గంటలకి మీరు ఏ పని చేయటం మొదలెట్టినా అమృత ఘడియాలి. ఏ రోజైనా దాన్ని మీరు 3 సార్లు తీసుకోవాలి. ప్రతిరోజు కరెక్ట్ గా 3 గంటలకి దాన్ని అమృత ఘడియాలి. మధ్యాహ్నం సూర్యుడు ఉన్నట్లు బ్రాహ్మణ మూర్తి ఇంపార్టెన్స్ చెప్తున్నాం కదా, కానీ యాక్సెస్ సరే సన్ రైజ్ చికాకు పెడతాయంటే, అంటే హార్మ్ఫుల్ అన్న సన్ రైజ్ ఆర్ నెవర్ హార్మ్ఫుల్ కానీ చికాకు పెడతాయి అంటే బాగా వేయని కూరముక్కలాగా ఉంటుంది అనమాట. పొద్దున్నే బాగా వేసిన కూరముక్క అంటే 4, 3, 2 అనే సంఖ్యని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఈ 4, 3, 2లో 3 అనేది మధ్యాహ్నం వస్తుంది సుఖంగా అనమాట. ఇంతటి మధ్యాహ్నం 3 గంటలు చాలా అమృత వేదాన్ని 4, 3 అలాగే పుట్టిన బ్రాహ్మీ ముహూర్తం 3 గంటలకి దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటాం, దీన్ని అమృత గడియలు అంటాం. అంటే లలిత సహస్రనామం మధ్యాహ్నం 3 గంటలకి చదువుకోవటం మొదలైతే చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాయి. యుగసంధి అర్థం ఏంటి కదా? ఇప్పుడు మీకు యుగసంధి అంటే ఏంటి? ఒక నేచర్ ఆఫ్ యాక్టివిటీ నుండి ఇంకో నేచర్ ఆఫ్ యాక్టివిటీస్ కలుగుతాం. నిన్న మళ్ళీ ఇంకోటి ఏం చెప్పాను నేను, యుగసంధిలో అందరూ ఒకే పని చేస్తారు. పొద్దున్నే నిల్లడు కావాలని రాజాధిరాజు అయినా మామూలు వ్యక్తి అయినా స్నానం చేయాలి, మౌనం పడుకోవాలి, అలా చేసుకుని టిఫిన్ చేయాలి. 4 పొద్దున్న 9కి 10 మధ్య అందరూ వాహనాలు ఎక్కుతారు. ఎందుకు వాహనాలు ఎక్కుతారు? హైయెస్ట్ పోస్ట్ ఉన్నటువంటి వాడు ఆఫీస్కి వెళ్ళడానికి వస్తాడు, క్లర్క్, వాచ్మెన్, సూపర్వైజర్, ఎవరు ఏ పోస్ట్ లో ఉన్నా కూడా అది యుగసంధి. యుగసంధి అంటే ద జంక్షన్ పాయింట్ బిట్వీన్ టూ డిఫరెంట్ యాక్టివిటీస్, అది గుర్తుంచుకోండి. డిఫరెంట్ యాక్టివిటీస్, మళ్ళీ సాయంత్రం ఇంకో యుగసంధి వస్తుంది ఆఫీస్ నుంచి ఇంటికి రావాలి. నువ్వు సినిమాకి వెళ్తాను అనుకో, ఇంటి నుంచి సినిమాకు బయలుదేరేంత వరకు యుగ సంధి, సినిమా హాల్లో కూర్చున్న యాక్టివిటీ, మళ్ళీ సినిమా హాల్ నుంచి బయటకు వస్తాం అది ఒక యుగ సంధి. ఇంకా యుగ సంధి అంటే ఈ 300 సంవత్సరాలే అనుకోకండి, 1850 to 2150 అనుకోకండి. డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ యాక్టివిటీస్, ఒక ఊరు నుంచి మీరు ఇంకో ఊరికి వెళ్ళండి, అప్పుడు మీరు చేయగలిగేది ఏం లేదు, యుగ ప్రచారం అది యుగ సంధి. ఇంకా ఒక ఊరు నుంచి ఒక ఊరికి ట్రైన్ నిండా మనుషులు వెళ్తూ ఉంటారు, బట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్, కానీ ఆ క్షణంలో దే ఆర్ ఆల్ ఫాలోయింగ్ ద సేమ్ యాక్టివిటీ. ఆ సేమ్ యాక్టివిటీ యుగ సంధిలో మనం చేయాలి. ఆల్ అతి సాధారణ వ్యక్తి నుంచి మహాపురుషుల దగ్గర నుంచి ఎంత గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళైనా కూడా అదే పని చేయాలి. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలనుకున్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ ఊరు నుంచి బయలుదేరారు, అదే ఊరు నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంకో ఊరికి వెళ్తున్నా, ఊరికి వీడియో వెళ్తున్నా. ఇద్దరు కామనే, వీడు ఫ్లైట్ లో వెళ్తూ ఉండొచ్చు, వీడు నడక మీద వెళ్తూ ఉండొచ్చు, కానీ ప్రాసెస్ ఏంటి? మూవీ. అందుకే కపీర్ భర్త ప్రభు సాక్షి నివాస శరణం చూడు అని నిరుసంధి కాలంలో 7 పాయింట్స్ చెప్పారు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. మొదటిది ఏంటి అంటే కలిసి భర్త అసలు ఆయన తర్వాత చూద్దాం. మీరు ఈశ్వరేక్షరండి, నిజ సందేహం ఏం లేదు. ఈశ్వరేక్ష అనేటటువంటిది ద కంపల్సరీ ఫ్యాక్టర్, మీరు దాన్ని దాటి వెళ్ళలేదు. మనం ఇండియాలో ఉన్నామంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు ఉండాలి, జీవించాలి. మీరు అమెరికాకి వెళ్ళిపోయినా ఈ కాన్స్టిట్యూషన్ వర్తిస్తుంది మీకు. మనం అక్కడ ఏం చేసినా కూడా వీఆర్ గవర్న్డ్ బై ఇండియన్ రూల్స్, ఇండియన్ అవుతాయి. అలాగే అమెరికన్ ఇండియాకి వచ్చాడు అనుకోండి, సీడర్స్ అమ్మాయి, దానికి వాడు ఇవ్వవలసినటువంటి శిక్ష కానీ దానికి ఇవ్వాల్సింది కూడా మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇవ్వడానికి వీల్లేదు, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం చేయాలి. అది ఈశ్వరేష్ అంటే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ నేచర్. నువ్వు దాన్ని తప్పించుకోలేవు, యూ జస్ట్ కాంట్ ఎస్కేప్ ఇట్. దానికి ఒక క్రూడ్ గా మనం చెప్పుకునేది ఏంటంటే ఈశ్వరాజ్యం లేనిదే ఏమైనా కొట్టదు అంటాం మనం. యు డోంట్ ఫీల్ ఇట్, అది ఎప్పుడైతే అర్థమైపోతుందో యు బికమ్ ఏ మహాత్మా. ఏది జరిగినా ఎలా జరిగినా కూడా సాయి చరిత్రలో దీనికి రెండు అద్భుతమైనటువంటి ఉదాహరణ. ఒకటి ఏంటి అంటే పేరు అందుతులేవు కానీ ఒకడు సాయి జస్ట్ ఈ స్టార్ట్ హిస్ కెరీర్, ఆ మాట అలసు అనకూడదు, ఆయన అంబాసిడర్ చేసేటటువంటి స్టార్ట్ చేస్తుంది ఆయన సంకల్పం. చెస్ట్ అన్నప్పుడు ఒక వ్యక్తి ఆ ఊరి నుండి చెప్పిందో సాయిని అమ్ముకుంటూ బతికేవాడు. తంబూలి ఆయన పేరు. ఇంకా సాయితీ ఏమన్నాడంటే ఇదేం నచ్చలేదని నన్ను పోటీ వస్తున్నాను, ఫీల్డ్ చాలా తిన్నది, పూర్ మ్యాన్ థింకింగ్ దట్ సాయి లిమిటెడ్ సెఫ్టీ. అంతేకా మనం యుద్ధం చేస్తున్నాం, మళ్ళా యుద్ధం ఎవరు గెలిస్తే వాళ్ళకి తెలియదు అన్నది. సరే అయితే సాయి ఓడిపోయాడు. అక్కడ నేను ఆ ఇన్స్టలేషన్ అనేది చాలా జాగ్రత్తగా గమనించుకోండి. సాయికి తనకు ఉన్నటువంటి పవర్స్ తో వాడిని అసలు అక్కడే అలాంటి పడిపోతాడు. కానీ మనం ఇన్స్టలేషన్ ఎలా ఉందో చూద్దాం అనుకున్నాడు, ఓడిపోయాడు. ఓడిపోయాడు ఏం చేశాడు? ఆ పక్కనే ఏమి చేయకుండా కూర్చుంటున్నాడు. ఓడిపోయింది కనుక ఉంది. తర్వాత మళ్ళా వాళ్ళలోనే ఎందుకో మార్పు వచ్చింది. తర్వాత వాడు సాత్వికుడు అయిపోయాడు. ఇది ఒక స్టోరీ. ఈశ్వరేశ్వర మీరు ఎలా జీవించాలి? నా కష్టాలు వచ్చే భగవంతుడా, నా కోరికలు తీసుకే భగవంతుడా? అంటే నేను ఈశ్వరేశ్వరగా అనుగుణంగా జీవించుకుండే. అంటే యూ హ్యావ్ ద అడాసిటీ టు థింక్ దట్ గాడ్ డజంట్ నో వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. కోరికలు వస్తే సాయి చెప్పలేదు, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అలాగే ఇప్పుడు మీకు తలనొప్పిగా ఉంటే ఈశ్వరేష అనుకుని తలనొప్పి భరించక్కర్లే. ఇంకంటే ఆ ఈశ్వరేస్తే తలనొప్పి మాత్రం కూడా క్రియేట్ చేసింది, ఆ ఈశ్వరేస్తే డాక్టర్ని క్రియేట్ చేసింది. వైద్యం నారాయణం హరి. ఇంకేత కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించాలి. ఇప్పుడు చెప్పిన దాంట్లో భారతీయుల్లో ముఖ్యంగా ఏంటంటే మూర్ఖత్వం యొక్క పరాకాష్ఠ కనిపిస్తూ ఉంటుంది నాకు సాధకుల్లో వాటిల్లో కూడా. ఈశ్వరేష్ అన్నాం కదా, ఈశ్వరేష్ అన్నం సాయికి అలా చెప్పాడు కనుక నువ్వు అలా ఏం చేయక్కర్లే. అదే కృష్ణుడు మళ్ళీ ఏం చెప్పాడు, యూ హ్యావ్ టు ఫైట్. ఇంకా ఈశ్వరేష్ తెలుసుకోవటం అన్నది గహన కర్మణము గతి, కర్మ యొక్క గతి తెలుసుకోవటం చాలా కష్టం. ఎలా ఈశ్వరేష తెలుసుకుని మాకు అందులో ఒక చాలా సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఒక సమర్థ సద్గురు ఏం చెప్పాడో అది చేస్తే రైట్. ఇంకా నువ్వే మళ్ళీ అవకాశం. ఇంకో సమస్య ఏంటి, 1850 నుంచి ఈ మధ్య కాలంలోనే అనేక మంది సద్గురులు భారతదేశంలో ప్రవేశించారు. మిగతా దేశంలో సద్గురులు ఎవరైనా ఈ కాలంలో వచ్చారు లేదు అంటే యూ కెన్ జస్ట్ పిక్ దెమ్. అది కూడా సద్గురువులు కాదు, సిద్ధ పురుషులు యోగులు మాత్రమే. సద్గురువుకి సిద్ధ పురుషులకు ఉండేటటువంటి తేడా మనకు తెలియక మహిమలు చూపించే వాళ్ళందరినీ కూడా చాలా గొప్ప వాళ్ళు అంటారు. అనంతపూర్లో నేను ఉన్నప్పుడు ఉద్యోగ ప్రయత్నంలో కొవ్వూరు బ్యాచ్ వచ్చింది, కొవ్వూరు కూడా వచ్చినట్టు కూర్చున్నాను. దే కేమ్ టు ఛాలెంజ్ సబ్స్టైల్ మయూర హోటల్ అని అప్పుడు కొత్తగా పెట్టారు అప్పుడు అనంతపూర్లో. అందులో అప్పుడు రాష్ట్ర ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను అంటే నిరుద్యోగిని అని అర్థమైపోయింది కదా మీకు. అంతేత నా మెయిన్ కార్యక్రమం ఏంటంటే రోడ్ల సర్వే, ముఖ్యంగా రాత్రిళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళతో కూర్చుని అక్కడ ఒక కలువ ఉండేది. ఆ కలువాటి నేను కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడిని పిలిచి అప్పుడు ఏం తోస్తుంది. మయూర హోటల్ పక్కనే ఉందన్నమాట, దానికి అదొకటి 200 యార్డ్స్. నేను ఇది మాట్లాడుకుంటూ ఉంటే నాకు ఆ హోటల్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలిసినటువంటి ఒక వ్యక్తి కొవ్వూరు వచ్చేటట్టు ఇక్కడ ఇది ఛాలెంజింగ్ ఆయన పడుతున్నారు. వాళ్ళ శిష్యులు నామా చంద్రగోళం చేసేస్తున్నారు, మేము సాయిని అది చేసేస్తాం, మేము అది చేసేస్తాం, మీకు వీళ్ళకి వచ్చిన దిస్ వీళ్ళకి వచ్చిన దట్ సరే పదన్నారు. ఏం చేస్తారు మీరు సాయి లాగే నిర్వృత్తి తీయగలం తీయండి తీశారు. ఓ పని చేయండి, సాయి లాగే మీరు స్కూల్ పెట్టండి. సాయి లాగే వెంకటేశ్వర యూనివర్సిటీకి అఫిలియేటెడ్ కాలేజ్ అండి, డిగ్రీ కాలేజ్ దగ్గర ఎప్పుడు 30% చదివితే నేను సబ్స్క్రైబ్ పేపర్ గ్రాడ్యుయేట్ చేయగల. వెంకటేశ్వర యూనివర్సిటీ ఎక్కడికి వెళ్తాయో పేపర్లు అక్కడ బలుతాయి. ఎప్పుడు 30% రిజల్ట్ వస్తాయి కాలేజీలో మీరు విద్యుత్ తీశారు కదా, అంతటి ముందు అలా కాలేజీ ఒకటి కట్టచ్చండి. మీరు విద్యుత్ తీసి కట్టించా ఏం చేయాలి, 10% రిజల్ట్స్ తీసుకొచ్చింది, దాని తర్వాత నువ్వు విడుదల చేస్తాను, అది మాతో అవుతాయండి అన్నారు. మరి స్థాయి చేసినట్టు చేస్తాను నేను ఎందుకంటాను, ఎందుకు చెప్పానంటే సద్గురువుని వాళ్ళ మహిమ బట్టి కాదు నువ్వు గుర్తించాల్సింది. ద రిజల్ట్స్ దట్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దే ప్రెసెన్స్, వాళ్ళ ఉనికి వల్ల ఏం జరుగుతుంది దాన్ని బట్టి మనం గుర్తించాలి. ఇంకొక రెండో వాడు వచ్చాడు సాయి దగ్గరికి. ఆయన చాలా మంచి వాదాడు, ఒకడు శారీరక బలం అక్కడ మొదటిది, సంబూర్ణిది శారీరక బలం. సాయి అక్కడ ఇన్సరేసి నమ్ముతాడు. రెండో వాడు వచ్చాడు మంచి వాదాడు ముస్లిం అతను, సిద్ధిలో ఓ మస్జిద్ కట్టించాలనుకున్నాడు, స్టార్ట్ చేశాడు కట్టించడం వాడు. మస్జిద్ కట్టిస్తున్నాడు, సరే ప్రజలకి వాడి మాటలు చేతలు నచ్చలేదు, మంచి చేశాడు శృతి మంచి వాక్యాలు ఉన్నవాడు కదా, కొంచెం స్థాయి యొక్క మనస్తత్వం అర్థం చేసుకున్నాడు. మనం బయటికి వెళ్ళాక ఏం చెప్పడం మొదలెట్టాడంటే స్థాయి నా శిష్యుడు అని చెప్పడం మొదలెట్టాడు. స్థాయిని అడిగాడు, బట్ చెప్తున్నాడు కదా విషయం. తర్వాత అంత వృద్ధ పండితుడితో ఒక చిన్న పొరాడుతూ ఓడిపోతాడు. సరే స్టోరీ మీకంతా తెలుసు, కానీ ఇన్స్టెక్స్ని మీరు ఇలా పట్టుకోగలిగారు, దానికి ట్రైనింగ్ కావాలి మీకు. ఆ ట్రైనింగ్కి నేను సింపుల్ సొల్యూషన్ మీకు ఏమి ఇస్తున్నాను అంటే, 6 గురువులు గురించి నేను మీకు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాను. బ్లాడెక్ స్టేడ్ కానీ ఫిలాసఫికల్ సొసైటీలో చెప్పబడిన యాక్టివిటీస్, కానీ బ్లావెట్స్కి రచనలు మీరు చదివితే పరిణామక్రమం ఎటు వెళ్తుందో తెలుస్తుంది. పరిణామక్రమం ఎటు వెళ్తుందో తెలుస్తుంది అంటే ఏంటి, ఇవన్నీ ఇవన్నీ మీకు చాలా స్పష్టంగా ఆ రెండు రచనలు అర్థమవుతాయి. భాగవతము ఈ కాస్మాలజీ అండ్ యాంథ్రోపాలజీ చాలా స్పష్టంగా చెప్తుంది, కానీ సంస్కృతంలో ఉన్నటువంటి ఆ భాగవతాన్ని మనకు అర్థం కాదు కనుక సీక్రెట్ అర్థం చదవాలి. సీక్రెట్ అర్థం కూడా అర్థం కాదు అంత ఈజీగా, కానీ చదివితే అర్థం అవుతుంది. నేను సీక్రెట్ అర్థం యొక్క ఫస్ట్ వాల్యూమ్ మీకు చెప్పాను, నేను సెకండ్ వాల్యూమ్ నేను ఇప్పుడు ఇండియా నుంచి తీసుకున్నాను. నేను అంటే ఇండియన్స్కి అర్థమయ్యే పార్ట్సే తీసుకున్నాను. అందులో ఆవిడ అమ్మిగెన్సెన్స్ ప్లస్ చేసి రాసింది. అంతట కాస్మోజెనిసిస్, ఆంథ్రోపోజెనిసిస్, ఇన్వల్యూషన్, ఇవల్యూషన్. కాస్మోజెనిసిస్ అంటే కాస్మాస్ ఎలా క్రియేట్ అయింది, దట్ ఈజ్ ఇన్వల్యూషన్. ఆంథ్రోపోజెనిసిస్ అంటే మనిషిలోంచి ఆ కాన్షియస్నెస్ టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతుంది. అర్థమైనా అంతట అది పట్టుకుంటే మీకు ఇన్వల్యూషన్ ఇవల్యూషన్ పూర్తిగా అర్థం అవుతాయే కాక శంకరాచార్య వారి యొక్క స్థాయి, క్రైస్త యొక్క స్థాయి, బుద్ధుడు యొక్క స్థాయికి మీరు పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ప్లీజ్ గ్రేటర్ అని కాదు. ఎండి కార్డియాలజిస్ట్ ఉన్నాడు, ఎండి డెర్మటాలజిస్ట్ ఇస్తున్నాడు. ఇద్దరు ఎండి లేదు. స్కిన్ ట్రబుల్ వస్తే డెర్మటాలజిస్ట్ డిఫరెన్స్, హార్ట్ ట్రబుల్ వస్తే ఇద్దరు ఎవడు గొప్ప ఇంతటి ఇద్దరు గొప్ప. ఇంతట ఇక్కడ నేను ఈ మాట వాడినప్పుడు ఎవరు గొప్ప అని నేను చెప్పటండి, ఎవడు దేనికి, వాట్ ఈస్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ అర్థం అవుతుంది. శంకరాచార్య గారి ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ, లారీ మాస్టర్ ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ, ఆ ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ లో ఎవరు ఎక్కడున్నారు. నేను కంపోజిట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు ఇంటర్మీడియట్ క్లాసెస్ కి వెళ్ళేవాడిని, ఎంఎస్సీ డయాగ్నోస్టిక్ వెళ్ళేవాడిని. ఒకే ఫస్ట్ పీరియడ్ ఏమో ఫస్ట్ ఇంటర్ పడితే, ఫోర్త్ పీరియడ్ ఏమో ఎంఎస్సీ డయాగ్నోస్టిక్ కెమిస్ట్రీ చెప్తే, సెవెంత్ పీరియడ్ ఏమో బిఎస్సీ చెప్పేవాడిని. వ్యక్తి నేను కానీ క్లాస్ బట్టి ఏమైంది లెవెల్ మార్చుకుంటారు. ఆ లెవెల్స్ అర్థం అవుతాయి గురువుల్లో. గురువులు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ క్లాస్ లో ఆల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్, కానీ ఇంటర్మీడియట్ చెప్తున్నప్పుడు జూనియర్ లెక్చరర్, డిగ్రీ చెప్తున్నప్పుడు లెక్చరర్, కాలేజీలో అక్కడ చెప్తున్నప్పుడు రీడర్, ప్రొఫెసర్. ఆ తేడా మీకు చాలా స్పష్టంగా అర్థం అవుతాయి. ఇన్వల్యూషన్, ఇవల్యూషన్, సీక్రెట్ యాక్షన్ వల్ల తెలుస్తారు. చదవాల్సిందే. నేను ఎక్కడ చదువుతా మాస్టారు అంటే కూడా చెప్పడం, స్పిరిచువలిజం చాలా ముందుకు వచ్చేసింది. కానీ బేసిస్ ఎప్పుడు సాయితోనే స్టార్ట్ చేస్తాను. నేను ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా అని గుర్తుంచుకోండి, అంచేత సాయి విగసన్నికి లీడర్. అంచేత ఏ మహాత్ముడైనా కూడా సాయి నామంతో కనుక వెళ్తే వాళ్ళు నింగిపోయారు అని భరద్వాజ మాస్టర్ చెప్తారు. నింగిపోవటం అంటే ఈయనకి దర్శనం ఇచ్చారని, అంతే తప్ప వాళ్ళ మీద కంట్రోల్ చేశారని కాదు. చాలా మంది అవసరం ఆర్చి దాళ్ళు విసిరి బాధ పెడుతూ ఉంటే సాయి మరి వీళ్ళ దర్శనానికి వచ్చాను నేను, ఇలా ఉండి పరిస్థితి అని భరద్వాజ మాస్టర్ అనుకుంటే సడన్ గా వాళ్ళు కూల్ డౌన్ అయిపోయి దీనికి చాలా మర్యాద ఇచ్చేవారు. ఆనందమైన మా దగ్గర నుంచి నేను కలిసిన మహాత్ములు అనేటటువంటి దాన్ని చదవండి భరద్వాజ మాస్టర్. సాయి నామం యొక్క గొప్ప అర్థం అవుతుంది మీకు. ఈశ్వరేష్ట గురించి చెప్తున్నాను నేను. ఈశ్వరేష్ట ఈ విధంగా వీళ్ళ ద్వారా మీ ముందుకు ఉంది. మనం ఆ పుస్తకాలు చదవం. రెండోది లారీ భాష ఏం చెప్పాడైనా, ఈ పరిణామ క్రమంలో నువ్వు ముందుకు వెళ్ళదలుచుకుంటే మనుషుల్ని వదిలేసి ఇఫ్ యూ వాంట్ టు గో అహెడ్ ఆఫ్ ద ఎవల్యూషన్ ది స్కీమ్. ఇందాక నేను మీకు వికసన్ని చెప్పాను కదా, బ్రెత్ ప్రాణాయామం శ్వాస నెమ్మది ముందుకు తీసుకెళ్తుంది. అది మొత్తము ఆయన ఇచ్చేసి టెక్నిక్స్, సింపుల్ మ్యాథమెటికల్ టెక్నిక్స్ ఇచ్చాడు. కానీ అదంతా కూడా ఫోర్ క్రియేటివ్ మీద బేస్ అయి ఉంటాయి. ఫండమెంటల్స్ అదే, బేసిస్ అదే, బ్రీదింగ్ అదే. అంచేత ఇదేం చెప్తుంది నీకు, బ్రీదింగ్ లారీ మాషయ పరిణామ క్రమంలో ఇవల్ విషయంలో నువ్వు ఎక్కడున్నావు అని చెప్పాక అక్కడ నుంచి నువ్వు ముందుకు ఎలా వెళ్లాలో కూడా చెప్తుంది. అంచేత ఆ పుస్తకాలు చదవాలి. పరిణామ క్రమంలో మనం ఎక్కడున్నామో తెలియటానికి బ్లాక్స్ కి వచ్చింది చదవాలి. పరిణామ క్రమంలో మనం ఎక్కడున్నామో అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలంటే లారీ మాస్టర్ చెప్పిన శాస్త్ర విజ్ఞానం తెలుసుకోవాలి. కానీ నీకు ఏ గురువు ఇంపార్టెంట్ అని అంటే ఇప్పుడు బ్లావిస్కే రచనలు చదవాలా అక్కర్లేదా? చదవాలి. లారీ మాస్టర్ రచనలు రెండును మిక్స్ చేసుకుంటే తప్ప ముందుకు వెళ్ళదు. చాలాసార్లు మనం చేసేటటువంటి ప్రాణాయామంలో వాటిలో ఏముంటుందంటే మనం రివర్స్ చేస్తారు. ఇంకేత ఎప్పుడు చూసుకోండి, అలవాటు పడిన వైపు నీళ్లు జారిపోతాయి. అలవాటు ఇంకేత మనం కింద క్లాసుల్లో ఉన్న వాళ్ళు వచ్చే బ్రీదింగ్, హయ్యర్ లెవెల్ బ్రీదింగ్, హయ్యర్ లెవెల్ బ్రీదింగ్ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నా నీ బ్రెత్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, కిందకి లాగేస్తుంది. లాగేసేసిన బలిష్టంగా ఉంటుంది. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ లో ప్రాబ్లం చేయటం బదులు మూడు రెళ్ళి ఎంత అని చెప్పడం చాలా తెలియ కదా. మూడు రెండు అందరూ చెప్పగలరు. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ లో ప్రాబ్లమ్ అంచేత మీరు కష్టపడకుండా ఏదైనా చేస్తూ ఉంటే తప్పు చేస్తున్నారని అర్థం చేసుకోండి. ఫండమెంటల్ తెలుసుకోకండి. ఎన్ని లేవి సుఖంగా ఉండి మాస్టర్లు అన్నారనుకోండి పడ్డాం అనమాట, సుఖంగా ఉండకూడదు. అలానే కష్టం ఎక్కువైపోతే కష్టం. ఈ బ్యాలెన్స్ తెలియటమే సిద్ధి స్థాయిలో అవతారాలు నిష్ఠ సబూరి, భక్తి శ్రద్ధ సబూరి. శ్రద్ధ అంటే ఏంటి? నేను అనుకున్న రిజల్ట్ వచ్చేంత వరకు చేయటం. విశ్వాసం అంటే ఏంటి? ఈ విధంగా చేస్తే రిజల్ట్ వస్తుంది అని తెలియదు. విశ్వాసానికి శ్రద్ధకి తేడా. విశ్వాసం అంటే ఏంటి? ఎస్, ఇలా చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది అన్న తెలియటం విశ్వాసం. ఐ బిలీవ్ దట్ ఇఫ్ ఐ డూ దిస్ ఐ విల్ గెట్ దట్. విశ్వాసం అంటే అర్థమైంది కదా. స్థాయి అది నేర్పండి. నువ్వు ఏం చేస్తే ఎక్కడికి వెళ్తావు చాలా జాగ్రత్తగా నేను చదువుకోవాలి. సిద్ధి సాయి చరిత్ర, అందుకే సాయి చరిత్ర పారాయణలు ఒక మస్ట్ అంటాను నేను. ముఖ్యంగా సిద్ధి సాయి చరిత్ర మీకు ఎవరి రాష్ట్రం నుంచి చదివినా పర్వాలేదు, నాకు నచ్చింది భరద్వాజ మాస్టర్. అక్కడ సిద్ధి సాయి దాంట్లో చాలా ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, విద్యా వినయ సంపన్ని బ్రాహ్మణే గవిహస్తిని శ్రీదేవ సపాచేత పండిత సమదర్శనం అన్నది ఆయన లైఫ్ లో కనిపించినట్టు ఇంత ప్రపంచంలో ఏ గురువు యొక్క జీవితంలోనూ కూడా మీకు కనిపించలేదు. అంత అద్భుతంగా ఆయన దాన్ని జీవించి చూపించాడు. ఒక్కొక్కలోనూ నేనున్నాను, అడుక్కు తినేవాళ్ళలోనూ నేనున్నాను, పిల్లిలోనూ నేనున్నాను, నా ఫోటోలో నేనున్నాను, నా మూర్తిలో నేనున్నాను అని డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినటువంటి సద్గురు ఆయన ఒక్కడే, ఇంకెవరు లేడు. ఆయన శరీరం వదిలేసిన తర్వాత కూడా ఆ సాయి దేవాలయాలలో సాయి చరిత్ర పారాయణ చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ ఏంటి ఫలితం వస్తుంది, గ్యారంటీ వస్తుంది. ఎందుకు చెప్తున్నాను, నిష్ఠా సభ్యుడి ఏం చేయిస్తే ఆ ఫలితం వస్తుందో అనే విశ్వాసం. స్విచ్ వేస్తే లైట్ వస్తుంది అనే విశ్వాసం మీకుంది. ఇంకా లైట్ వెలగలేదు అనుకోండి, అంతే ఏం చేశారనమాట మీరు? ఐదో ద కనెక్షన్ ఈజ్ రాంగ్ ఆర్ యూ హ్యావ్ నాట్ పుట్ ద కరెక్ట్ స్విచ్ అని అంతా ఏంటి కదా. మనం తప్పు చేసాము అన్నది దేని మీద ఆధారపడి ఉంది? మీ విశ్వాసం మీద. లైట్ వేస్తే, స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది అనే విశ్వాసం ఉంది మీకు. విశ్వాసం అంటే అర్థమవుతుంది కదా. అలాగే సమర్థుడైనటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి, సర్వశక్తిమంతుడైనటువంటి, ఈ ప్రపంచాన్ని శాసించేటటువంటి ఆ శక్తి మీకు కష్టాలు ఇచ్చింది అంటే మీరేం చేయాలి? కష్టాలు వద్దన్నాలో స్వీకరించాలా? అది సాయి ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి మెసేజ్. కానీ గుడ్డిగా కాదు, ఏడుస్తూ కాదు, దాంతో మేము నేర్చుకుంటున్నామని. వాట్ ఈస్ ఇట్ దట్ యు లెర్న్ ఫ్రమ్ దట్ డిఫికల్టీ? అది సాయి చరిత్ర మనకి నేర్పుతుంది. అంతేతక్కడ మనం పెట్టుకున్న గురువుల్లో సాయి, అందులో సత్సాయి, అందులో ఇంకోటి రాబోతుంది, అక్కడ అక్కడ ట్రిప్లిస్టీ వస్తుంది. ఇదంతా మనం చేసుకుంటూ ఉంటే కూడా సామూహికంగా చేసేటటువంటి బాధ్యతలు కొన్ని ఉంటాయి. యాజ్ ఇండియన్స్ మనం ఏం చేయాలి? ఇదంతా వ్యక్తిగతంగా పరిణామ క్రమంలో ఎక్కడ ఉన్నాం, పరిణామ క్రమంలో ముందుకు ఎలా వెళ్ళాలి, ముందుకు వెళ్ళడానికి విశ్వాసము శ్రద్ధ ఎలా ఉపయోగించుకోవాలి తెలుసుకున్నాక యాజ్ ఇండియన్స్ మనం ఏం చేయాలి అంటే, ముగ్గురు అక్కడ ట్రిపుల్స్టీ వచ్చేసింది, మొట్టమొదట రామకృష్ణ పరమహంస దేవతల్ని ఎలా ఉపయోగించాలి చెప్పాడు, దేవతా శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి చెప్పాడు ఆయన. దేవతా శక్తులు అంటే ప్రకృతిక శక్తులు, వాయువు, అగ్ని, అందుకు ఈ ఐదు దీపాలు మనం వెలిగిస్తున్నాం. ఐదు దిశల్లో నైరుతిలో ఉన్నది పృథ్వీతత్వం, ఈశాన్యంలో ఉన్నది జలతత్వం, ఆగ్నేయంలో ఉన్నది అగ్నితత్వం, వాయువుల్లో ఉన్నది సెంటర్లో ఉన్నది ఆకాశతత్వం. అంటే ఈ ఐదు తత్వాలను ఉపయోగించుకునేటటువంటి విద్య పంచకోశ విద్య విధిగా మనం నేర్చుకుందాం. దీనికి రామకృష్ణ పరమహంస ఈ ఐదు తత్వాలని చాలా అద్భుతంగా క్లీన్ చేశాడు. ఫస్ట్ క్లెన్సర్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లో బయట ఎంత పొల్యూషన్ ఉన్నా కూడా మీ ఇంటర్నల్ బాడీ పాడవకుండా ఉండటానికి, అంత పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ లో కూడా మీరు జీవించి కరెక్ట్ గా ఆధ్యాత్మిక లెవెల్ లో జీవించి ఉండటానికి కావాల్సినటువంటి ప్రిన్సిపల్స్ అని చెప్పేసాడు. కానీ చాలా మందికి ఆయన చెప్పిన ప్రిన్సిపల్స్ తెలియవు, అన్ఫార్చునేట్లీ. వేదాంత ద్వారంలో పడిపోయారు తప్ప రామకృష్ణ పరమహంస వేదాంత ద్వారంగా ఎక్కడ పడలేదు. భావముఖో భవ అని మా అమ్మ నాకు చెప్పింది, ఆధ్యాత్మికం దగ్గర ఎలా ఉండదు, బాహ్య జగత్తులోనూ ఉండు, అంతర్ జగత్తులోనూ ఇష్టం ఉండు. అంచేత సామూహికంగా మనం చేయవలసినటువంటి కార్యక్రమాన్ని ఈ ముగ్గురు చెప్తారు నాకు, రామకృష్ణ పరమహంస, నెక్స్ట్ అరవిందో, దాని తర్వాత శ్రీరామ్ సినిమా. ఇందులో మీరు ఎవరిని వదిలేస్తారు? ఎవరిని వదిలేదు. ఎవరిని వదిలేసినా ఇవన్న చేసింది ఎందుకంటే ఇదంతా పెట్టాక అసలు డే టు డే లైఫ్ లో రోజులు అలా ఉన్నాయని చెప్పాడు. ఇంత జ్ఞానం వచ్చేసినా ఇంత ఉంది మాకు అని చెప్పి ఎలా జీవించాలి అని కన్ఫ్యూజ్ అవుతాడు. రామకృష్ణ రవణ మహర్షి జిల్లేళ్ళు గుళ్ళమ్మ చెప్పింది అది కన్ఫ్యూజ్. ఇదంతా ఎందుకు చెప్పాను, ఇన్స్పిరేషన్ మీకు తెలియాలి అంటే ఈ గురువు చెప్పింది మీకు తెలియాలి. గురువులు ఫోటో పెట్టుకున్న వాళ్ళు దండం పెట్టుకున్నంత మాత్రమే వాళ్ళు ఏం చెప్పారు అది మీరు చేసినట్టు కాదు. అది చెప్పింది చేయాలి. నెక్స్ట్ ఇది ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి ఏమొస్తుంది, యుగ బాధ్యతల అవగాహన. ఇప్పుడు మనం ఏం చేయాలి? లేదు శివరాత్రి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుని నాకు అభ్యంతరం లేదు, ఇంక మీరు చూసుకోండి. అది మాకు 13 డేస్ కావాలి, 12 డేస్ ప్లస్ 1 డే అనౌన్స్మెంట్ ఆఫ్ ది యూనివర్సిటీ అండ్ అదర్ థింగ్స్ శ్రీశైలంలో. ఇందుకు శ్రీశైలంలోనే పెడుతున్నాను. జ్యోతిర్లింగము శక్తిపీఠము ఉన్నటువంటి ఏకైక దివ్యక్షేత్రము అది. శివుడి యొక్క జ్యోతిర్లింగము ఉంది, అమ్మవారి యొక్క శక్తిపీఠము ఉంది. అది మీకు ఎక్కడ దొరకదు ప్రపంచంలో. అంతేత న్యాచురల్ ఫోర్సెస్ ని ఉపయోగించుకోవటం అనేటువంటి రామకృష్ణ పరమహంస చెప్పాడు. భావభావాలు ఆధ్యాత్మికులు అందుకే స్థిరంగా ఉంటూ అవుట్ సైడ్ యాక్టివిటీస్ ఇన్సైడ్ యాక్టివిటీస్ కి మధ్య బ్యాలెన్స్ సమత్వం యోగ ఉచిత కుండలిని యొక్క పరాకాష్ట అన్నమాట. అలా ఉన్నటువంటి వాడు ఏం చేయాలి? ముందు భారతదేశం యొక్క జగద్గురుత్వాన్ని మనం అర్థం చేసుకుని మనము జగద్గురువుగా మారాలి. ఒకప్పుడు భారతీయత ప్రపంచం అంతా విస్తరిస్తుంది. ఇప్పటికీ కూడా మన హిందూ గాడ్స్ ఆ పేర్లు అమెరికాలో, మాయన్ సివిలైజేషన్లో, సౌత్ ఆఫ్రికాలో, అన్ని చోట్ల దొరుకుతాయి. వీ థింక్ కాన్కర్ ల్యాండ్స్, వీ కాన్కర్డ్ హార్ట్స్. అది మర్చిపోయాం, ఇది మర్చిపోయాను. ఆ జగద్గురుత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి సావిత్రి అనే ఒక అద్భుతమైనటువంటి పుస్తకము ఒక మహాయోగి రాసేది. ఎవరైనా అది మర్చిపోయారు. ఆయన ఎంత ఆవేదన చెందాడు అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది వాళ్ళకి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి రాలేదు, మనకి ఖండితమైనటువంటి భారతము. భారతదేశం 2 ముక్కలు అయిపోయింది, 2 చేతులు పోయి, కుడి చేయకపోయింది, ఎడం చేయకపోయింది. మరి తమాషాగా మీకు ఈశ్వరేషి అర్థం అవుతే మీకు అసలు అర్థం అవ్వాలి. అసలు ఎవడైనా ఏదైనా భూభాగం అడిగితే 2 ముక్కలు అడుగుతాడా? ఇటువేపు ముక్క, అటువేపు ముక్క, ఈస్ట్ వెస్ట్ కామన్ సెన్సే లేదు. దీని వెనకాల ఒక డివైన్ ఆర్డర్ ఉంది, ఒక డివైన్ జడ్జిమెంట్ ఉంది అని మీరు ఊహించుకోండి. దేశం కావాలి అనుకున్నవాళ్ళు విభజన చేసుకుంటున్నప్పుడు నాకు ఈస్ట్ వైపు ముక్క అని, వెస్ట్ వైపు ముక్క కావాలి అంటే ఏమైనా సెన్స్ ఉందా? మనకి ఆ డివైన్ బుర్రే లేదు అసలు. ఆ డివినిటీని అర్థం చేసుకోవాలి. ఇంకా ఆయన చెప్పాడు, ఇది ఇట్ ఈజ్ ఓన్లీ టెంపరీ. ఎంత తొందరగా ఇండియా పాకిస్తాన్ కలిసిపోతే అంత మంచిది. ఇండియన్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే నాడు ఆయన ఇచ్చిన లెక్చర్ రేడియోలో పాండిచేరి నుంచి చెప్పాడు. ఆయన డైరెక్ట్ గా 5 పాయింట్స్ చెప్పాడు. భారతదేశము స్వతంత్రం అవ్వలేదు, కలవాలి. కలవకపోతే జాగ్రత్తగా నా మాట వినండి, నేనంటే ఆయన ఆయన స్పీచ్ లో చెప్పాడు, జాగ్రత్తగా నా మాట వినండి, మళ్ళా ఇండియా పరాధీనమైపోతుంది. 55 సంవత్సరాలు వచ్చాక అంటే శక్తి పూర్తి చేసుకునే వయస్సులో ఇప్పటికీ ఇది కలవకపోతే పరాధీనం అయిపోయామేమో అనే భయం నాకుంది. మీకు ఆ భయం ఉందో లేదో నాకు తెలియదు. 60 ఇయర్స్ ఏదో అంటే లాస్ట్ ఈ సంవత్సరంలోనే ఆగస్ట్ 15 నేను చెప్పాను డిసెంబర్ లోపల ఇది కలుసుకోవాలి అని. మీరు చేస్తే చేయండి, లేకపోతే అది రాష్ట్ర బ్లెస్సింగ్స్ అది గురు. ఈ యజ్ఞ ప్రక్రియలో ఒక అంశం అది కూడా, ఇప్పుడు నేను చేస్తున్నటువంటి మహాలక్ష్మి సాధనలో ఒక కోరిక అది కూడా విశ్వయకీకరణ సాధనం. మనిషి చేయలేకపోతే డివైన్ పవర్ కెన్ డూ అండ్ రెండు ఏంటి? ఇంకా జగద్గురుత్వానికి మనం భారతదేశాన్ని ఎలా తీసుకెళ్లగలము అనేటటువంటిది అరవిందో ద్వారా తెలుస్తుంది. అది అర్థమైనప్పుడు ఆ జగద్గురుత్వాన్ని ప్రపంచానికి ఎలా అందజేయాలి అనేటటువంటిది, విశ్వానికి ఎలా అందజేయాలి అనేటటువంటిది శ్రీనాథ శర్మ ఆచార్య ద్వారా తెలుస్తుంది. ఇంకా అది అంత ప్రణాళికతో తయారు చేసినటువంటి గురు పరంపర. కానీ దీనికి ఏ విధంగా ఆలింగే ఫిజిక్స్ చెప్పేవాడు ఫిజిక్స్ చెప్తాడు, కెమిస్ట్రీ చెప్పేవాడు కెమిస్ట్రీ చెప్తాడు. విన్స్ కలవకూడదు. వింగ్స్ యాక్టివిటీ కలవకూడదు. వీళ్ళ టోటల్ యాక్టివిటీ గోల్ కలవాలి, మనం అది సాధించాలి. ఇక్కడ మనం ఏ యాక్టివిటీ చేస్తామో అదే యాక్టివిటీ ఇంకో 100 మంది చేస్తే వేస్తారు. రాళ్ళు మోసేవాళ్ళు ఉన్నారు, ఇటుకలు కట్టేవాళ్ళు ఉంటారు, ప్లంబర్ ఉంటాడు ఇల్లు కట్టడానికి. ప్లంబర్ చేసే పని ప్లంబర్ చేయాలి, ఇటుకలు వేసేది ఇటుకలు కట్టేవాడు నేను ప్లంబింగ్ చేస్తానని, ప్లంబింగ్ చేసేవాళ్ళు నేను ఉండని నేర్చుకుంటానంటే మూర్ఖతనం. ఇంకట ఇక్కడ మీరు ఏ సాధనలు చేస్తున్నారో ఆ సాధనని మానకండి. వాటి యొక్క అంతరాధం తెలుసుకుని ఈ డైరెక్షన్ లో వెళ్తున్నామో లేదో చూసుకోండి. డైరెక్షన్స్ చాలా సింపుల్. ఒకటి ఏంటి అంటే ఇన్వల్యూషన్ ఇవల్యూషన్ లో మీరు ఎక్కడ ఉన్నారు, రెండోది ఇవల్యూషన్ లో ముందుకు ఎలా వెళ్ళగలరు, మూడోది ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి శ్రద్ధ విశ్వాసం ఎలా డెవలప్ చేసుకోవాలి, ఆ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ప్రాకృతిక శక్తుల్ని ఎలా ఉపయోగించుకోవాలి, ప్రాకృతిక శక్తులు ఉపయోగించుకున్నాక సామూహికంగా భారతదేశాన్ని యొక్క ఆత్మను ఎలా లేపాలి, లేపినటువంటి ఆత్మను ఆత్మశక్తితో ప్రపంచాంతటికి ఎలా అందించాలి. దట్ ఈస్ ది క్వెస్ట్ ఆఫ్ ది ప్లాన్ ఈశ్వర్. ఆ యుగ బాధ్యతల అవగాహన మనకు రావాలని 2వ చాప్టర్. 3వ చాప్టర్ ఏంటి, యుగ అగ్రగురు. ఇది మీకు అర్థమైందండి. సరే ఇక్కడ మనకి తెలియాలి, శిక్షణ రక్షణ చదవాలి. లారీ మహాశయ యొక్క క్రియాయోగం ఏంటో తెలియాలి. సాయి యొక్క శ్రద్ధ సపూరి ఆయన 3 జన్మలు ఎందుకు తీసుకుంటాడన్నాడు అది తెలియదు. 3 జన్మలు జరిగి చేయగలుగుతుంది సమీపం సత్యకి మాత్రం కనిపిస్తుంది. ఉన్నాను జైలు జయలు ఎవరు విజయ ఇక్కడ కనిపిస్తుందన్నాడు. జయ ఎవరు, వైకుంఠం దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకులు. ఏం జరిగింది వాళ్ళకి, కనక సంబంధం దగ్గరికి వాళ్ళు వచ్చారు కుమారుడు లోపలికి వెళ్ళి వెళ్ళాడు. అప్పుడు ఏం జరిగింది, చాలా జాగ్రత్తగా అర్థం చేస్తాను. శాపం ఇచ్చారు ఎవరు, ఏం కండిషన్ పెట్టారు అప్పుడు వాళ్ళు, వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు వాళ్ళకి కదా. ఈ 3 జన్మలు అవి శారీరక 3 జన్మలైనా శ్రీరామశర్మ ఆచార్య తన 3 జన్మల గురించి చెప్పుకుంటాడు. అంటే 3 జన్మలు ఎత్తాడా, ఆయన చెప్పాడు చాలా స్పష్టంగా, నేను అనేక జన్మలు ఎత్తాను కానీ ఈ 3 జన్మల గురించి చెప్తున్నాను. రజని తను 2 జన్మల గురించి చెప్తూ నేను ఇంకొక జన్మ ఎక్కుతాను అన్నాడు. ఎనీ స్పిరిచువలిస్ట్ లైఫ్ మీద తీసుకోండి, వాడు 3 జన్మల గురించి మాట్లాడతాడు. జయ విజయుడు కదా అదే 3 జన్మలు, బ్రహ్మగ్రంథి రుద్రగ్రంథి విష్ణు గ్రంథి యొక్క భయన. అంచేత దీనికి యుగ అగ్రదూతలుగా మనం పనిచేయాలి. హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు, హిరణ్యాక్షుడు అంటే ఏంటి, వాడు లైఫ్ అంతా బంగారం మీద నువ్వు అవుతుంది. హిరణ్య కశ్యపులు బంగారాన్ని చూసుకుంటాడు. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం మనకు చెప్పక్కర్లేదు కదా, మనం ఏ స్థితిలో ఉన్నాం ఖచ్చితంగా హిరణ్యాక్ష హిరణ్య కశ్యపుడు స్థితిలో ఉన్నాం. దానికి నాశనం చేయడానికి వచ్చిన అవతారం ఏంటి, దానికంటే ముందు వరాహ అవతారం నరసింహ అవతారం. ఆ కాన్షియస్నెస్ టెక్నాలజీ చేతనత విజ్ఞానంలో మనం ఆ యూనివర్సిటీలో రాబోయేటువంటి రోజుల్లో యుగ అగ్రదూతలుగా ఈ క్లాసెస్ మనం చెప్పగలగలమని చూసింది. వరాహవతారం అంటే గుడ్డే పంది అని కాదు అక్కడ. వరం అయినటువంటి ఆహాహా వరాహ గుడ్డే గుడ్ మార్నింగ్ అన్నట్టు అనమాట. ప్రపంచానికి గుడ్ మార్నింగ్ ఆ అవతారంతో జరిగింది. అంటే ఇది యుగ అగ్రదూతలుగా జయ విజయుల కథ మనకి ఎందులో వస్తుంది, భాగవతంలో వస్తుంది. అంతేత భాగవత సప్తాహాలు ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలని. ఇంకా ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా నవంబర్ 3 నుంచి నవంబర్ 3 వరకు నేను భాగవత సప్తాహం చెప్తాను అని తీర్మానించుకున్నాను. కానీ ఎక్కడ చెప్పాలి అని నేను తీర్మానించుకోలేదు. నెక్స్ట్ ఇన్స్పిరేషన్ డిసైడ్ వేరే టీచింగ్ ఫర్ 1 వీక్. సరేనా, ఇందులో మాస్టారు ఇప్పుడు భాగవతం చెప్తామంటున్నారు. కానీ భాగవతం కృష్ణలీలలుగా చెప్పాను నేను, ఇలా చెప్తా, ఇలా వస్తుంది భాగవతం. ఇది యుగ అగ్రదూతలు ఫర్ 1 వీక్. దాని తర్వాత భవిష్యత్తులో అద్భుతమైనటువంటి పాత్రలు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, స్పిరిచువలిజంలో ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటి అంటే నువ్వే బాధ్యత తీసుకుని నువ్వే గొప్పవాడి ఉండవు. నోబడీ విల్ గివ్ మీ ఏ పోస్ట్ ఇవాళ నుంచి నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్వి, ఇవాళ నుంచి నువ్వు ఫలానా వాడివి కనుక నువ్వు ఈ పని చేయని చెప్పలేవు. నువ్వు ఆ బాధ్యత తీసుకుని చెప్పటం మొదలెడతావు, నువ్వు అదే అయిపోతావు. ప్రతి గురువు అంతే కదా, సమర్థ సద్గురు సాయినాథికి ముందు మనం ఏం చెప్తాం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ. ఆ స్థితిలో ప్రతి వ్యక్తి ఎదగలిగినప్పుడు మనం మూర్ఖులుగా నాకు ఉద్యోగం కావాలి, నాకు ఇది కావాలి అని బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే యుగ భవిష్యత్తులో అద్భుతమైన పాత్రను మనం పోషించాలి. ఇంత తెలిసిన మనమే పోషించకపోతే కొత్త వాళ్ళకి ఏం తెలుసుకుంటారు, మనకి ఐడియా లేదు కదా. దాని తర్వాత నిన్న ఇంతవరకు చెప్పుకున్నాం, ఇవాళ యుగ పిలుపు. సాయి చరిత్రలో ఈ పిలుపు గురించి ఆయన చాలా సమాచారం చెప్తాడు. అందుకే ఏ విషయం చెప్పుకున్నా దాన్ని నాటేసాడు ఎక్కడో అక్కడ సాయి, దాన్ని మనం మౌలి చేసుకుంటూ ఉండేదాన్ని. ఎవరు కూడా నా దగ్గరికి నేను పిలవకుండా రాలేదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది, మీకు నచ్చి వెళ్ళినా నచ్చకపోయి వెళ్ళినా ఫలానా వాడు తీసుకువెళ్ళాడని వెళ్ళినా నాకు రోగం వచ్చిందని వెళ్ళినా నువ్వు ఏమైనా వంట పెట్టుకో. ఇప్పుడు వాళ్ళు మామూలుగా ఇంకో దానికోసం వచ్చారు, ఖచ్చితంగా వాళ్ళ జీవాలకి ఆ స్థాయి యొక్క పిలుపు ఉంది. లేకపోతే వాళ్ళే ఎందుకు రావాలి, కఠిన చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. గుర్తించగలిగారు మీరు స్థాయి పిలుపుని. ఈ స్థాయి పిలుపు స్థాయి దగ్గరికి రాక ముందు నుంచే పనిచేస్తుంది అని గుర్తుంచుకోండి. ఒక ఉద్యోగి విచార సాగరము అనేటటువంటి ఒక పుస్తకాన్ని చెప్తున్నటువంటి ఒక మహారాష్ట్ర గురువు, ఆయన పేరు నాకు గుర్తులేదు, పేర్లు నాకు కాస్త తక్కువ గుర్తుంటాయి. నేను చెప్పాను కదా మహాలు వాళ్ళతో మాట్లాడినవి నాకు గుర్తుంటాయి కానీ పేర్లు గుర్తుంది. అంతట ఆ గురువు ఈ ఉద్యోగి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు ఉత్తర దిశకి వెళ్ళినప్పుడు నీకు మహాత్ముడు లభిస్తాడు, ఆయన నీకు సద్గురువు అని చెప్తాడు. ఇది చెప్పి 2-3 ఏళ్ళు గడిచిపోతుంది, వాడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ నాణ్య ఘాట్ అనే ఏదో ఏరియా ఉందిట, దాన్ని దున్నపోతు మీద దాటాలి. ఆ రోజు దున్నపోతు మీద చాలా కష్టపడి దాటి తన ఉద్యోగం చేసుకునేటటువంటి ప్లేస్కి వెళ్తాడు. సరే కొన్నాళ్ళు అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. 2-3 నెలల తర్వాత ఎవరో స్థాయి మహాత్ముడు ఉన్నాడు సిద్ధిలో అంటే చూడటానికి వెళ్తాడు. చూడటానికి వెళ్తే స్థాయి ఏమంటాడు, నన్నే కాకని దున్నపోటు మీద దాటటం కూడా గురువు దగ్గరికి రావడం కష్టము అంటాడు. అంటే స్థాయి పిలుపు ఇప్పుడు అందింది అతనికి, 2-3 ఏళ్ళ కిందకే అందింది. అలాంటి ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో, రోగం కూడా స్థాయి పిలిపి, బాధన కూడా స్థాయి పిలిపి. ఎనీ ప్రాబ్లం నిన్ను స్థాయి దగ్గరికి తీసుకెళ్ళింది అంటే మీరు గుర్తుంచుకోండి, మీరు స్థాయి ద్వారా ఆయన యొక్క గ్రూప్లో జాయిన్ అయిన పడేవాళ్ళే అన్న కాన్ఫిడెన్స్ మీకు రావాలి. బట్ అదే లాజిక్ అందరి గురువులకి వర్తిస్తుంది. మీరు అది గుర్తుంచుకోండి, స్థాయి సకల దేవతా స్వరూపుడు, సకల గురు స్వరూపుడు. కనుక స్థాయి ఏ పిలిచాడని కాదు, మీరు ఏ గురువు గురించి మాట్లాడుకుంటున్నా, ఏ గురువు గురించి మీరు డిస్కస్ చేసుకుంటున్నా. అంటే ఇప్పటికి మనం ఎన్ని గురువులు పిలుస్తున్నాను చూడండి, మనకి అందరి గురువులు పిలుస్తున్నారు మనల్ని. కానీ ఆ పిలుపు అందుతోంది, కానీ ఆ పిలుపుకి తగిన ఆచరణకి టైం పడుతుంది. నేచురల్ MBBSలో నువ్వు జాయిన్ కా అని ఒక కాల్ లెటర్ ఇస్తాడు, కాల్ లెటర్ ఇచ్చిన ఎన్నేళ్ళకి నువ్వు డాక్టర్ అవుతావు, 5-6 ఏళ్ల తర్వాత కదా. గురు సత్తా ఆవేదన ఆరో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ప్రపంచంలో ఈ యుగ సంధి కాలంలోనే జరిగింది, ఇంతవరకు ఎప్పుడూ ఇది జరగలేదు. నభూతం నభవిష్యత్తు. శిష్యుడు ఆర్తి చెందుతాడు, శిష్యుడు యొక్క ఆర్తిని చూసి గురువుతో చెప్పినవుతాడు. అది మనకు మామూలుగా తెలిసిన జమ్ము చెప్పేది, నువ్వేమీ గాభరాపడదు, నువ్వేమీ ఆవేదన చెందకు, నీ ఆర్తిని బట్టి నీకు తగినటువంటి గురువు గ్యారంటీగా నీ దగ్గరికి వచ్చి చెప్తాడు, నువ్వు వెళ్ళకూడదు దయచేసి గురువుని అని. కానీ 1850 నుంచి 2150 వరకు ఈ గురుసత్త ఆవేదన చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీనికి మళ్ళీ సీక్రెట్ డాక్టర్లో ఓ సంఘటన చెప్తారు. ఆ సంఘటన కేవలం ఇప్పుడు వినేసి నమ్మేసేయండి మీరు, దాని తర్వాత దాన్ని మీరు స్వయంగా అర్థం చేసుకుంది. కానీ 1,85,000 కిందటి సంఘటన జరిగింది. ఈనాటి కలుపుకోవాలంటే ఇంకో 25 సంవత్సరాలు కలుపుకోవాలి. అంతటి అంత యాక్సిడెంట్ చెప్పలేదు కదా. అంతటి 1,85,000 సంవత్సరాల కిందట జరిగిన ఒక సంఘటన ఏంటి అంటే, గురువులు ఒక మీటింగ్ తీసుకున్నారు. మీరు ఈ రహస్యం కూడా గుర్తుంచుకోండి, ఎవ్రీ శతాబ్దిలో 26th year అంటే 1725, 1825, 1925, 2025 పరమ గురువులందరూ కూడా విశ్వాన్ని శాసించేటటువంటి గురువులందరూ కూడా మీరు తీసుకుంటారు. ఫిక్స్డ్ డేట్స్ ఇప్పుడు మనం ఏప్రిల్లో పరీక్షలు జరుగుతాయి, జూన్ జూలైలో కాలేజెస్ తెలుస్తారు అని ఫిక్స్డ్ డేట్స్ కదా. అలాగా ఎవ్రీ శతాబ్దంలో 2025 ఇప్పుడు రాబోయేది మనకి చాలా ఇంపార్టెంట్. అందుకు ఈ తొందరంతా కూడా ఇంకొక 20 సంవత్సరాలు ఉంది మనకంటే. ఈ 20 సంవత్సరాలలో కనుక మీరు లాగించగలిగితే మీలో ఎంతో మంది ఆ మీటింగ్ అటెండ్ అయ్యగలిగేటప్పటికి అడ్మిట్ కార్డు లభించవచ్చు. ఇది మిస్ అయిందనుకోండి, మళ్ళీ 6,000 సంవత్సరాల వరకు ఈ పరిస్థితి రాదు. ఏ పరిస్థితి రాదు, మీరు కూడా ఆ విశ్వాన్ని కంట్రోల్ చేసేటటువంటి గురువు యొక్క ప్యానెల్లో చర్చలు జరుగుతున్నప్పుడు అడ్మిట్ కార్డు ఇస్తుంది. అడ్మిట్ అయ్యాక నువ్వు దేనికి ఉపయోగపడతావో, దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ డ్యామేజ్ నన్ను వాళ్ళు ఉపయోగించుకోగలరు. దానికి ఓ యూనివర్సిటీ లాగా పెట్టి ఈ 6 గురువుల గురించి చెప్పాను కదా, ఆ గురు సంతా గురించి క్లాసెస్ మీరు 90 డేస్ చదవాలి. చాలా వాస్ట్ సిలబస్. దానికి మళ్ళీ ఆధారం భాగవతాయి, సాయి చరిత్ర. సాయి ఏం చెప్పాడంటే మీరు గురు చరిత్రలు చదవండి, గురువుల యొక్క ఆదరణ ఏం తెలియాలి. గురు చరిత్రలకి మూల గ్రంథం ఏదైనా ఉంది అంటే భాగవతం. ఇంకా అక్కడి నుంచి అన్ని చరిత్రలు వచ్చి మీరు కనుక భాగవతం చదివితే మీకు ఎక్కడ తమాషాగా అనిపిస్తుందంటే, ప్రతి గురువు కూడా భాగవతంలోని ఒక పాత్ర అని అర్థమవుతుంది. చాలా స్పష్టంగా ఇక్కడ ఐడెంటిఫై అయ్యాను, సాయి అందులో ఎవరు, అరవిందో ఎవరు, శ్రీరామ్ శర్మ ఆచార్య ఎవరు, భాగవతంలో ఏ పాత్ర, అవన్నీ యూనివర్సల్ పాత్రలు. అంచేత గురువుల యొక్క ఆవేదన అర్థం చేసుకోండి. మానవ జాతి ఒక విశేషమైనటువంటి కారణం వల్ల, మూర్ఖత్వం వల్ల, అవగాహన రాహిత్యం వల్ల, మనం భావన బట్టి మీరు అనుకోండి 180,000 సంవత్సరాల తర్వాత గురువు ఉంది, మీరు మాకు వద్దు అని చెప్పింది. వి డోంట్ వాంట్ యూ. మనమే అప్పుడు ఎవరు కొత్త వాళ్ళు ఉన్నారనుకోండి, మనమే జన్మిస్తే ఇదే ఈ స్థితికి వచ్చాం. ప్రస్తుతం గురువులు ఉన్నారు, వాళ్ళని పట్టించుకోవాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ మనకు వచ్చింది. ఇంకా గురువుల యొక్క అసలు స్వరూపం అర్థం కాలే. ఈ తప్పు మనం ఎప్పుడు చేసాం, 180,000 సంవత్సరాల నుంచి కూడా గురువులు అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. పిల్లవాళ్ళు తప్పిపోతే తల్లిదండ్రులు ఎంత అవసరపడతారు, పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, వాదిస్తారు. అక్కడ ఆ కుర్రవాడు వెళ్ళిపోతే తల్లిదండ్రులకి గతి లేక కాదు, తిండి లేక కాదు. పోతే వాడు పోతే వాడు కొంత మతిస్థితితో అని చెప్పిన వాడు పోతే అమ్మాయి అది అసలు గొడవ వదిలిపోయింది అనుకోరుగా. ఎందుకు ఆవేదన చెందుతారు, నా పిల్లవాడు, నేను వాడిని కరెక్ట్గా చూసుకోలేకపోయాను. ఆ ఆవేదన ఈ 1,80,000 సంవత్సరాల కరెక్ట్ చేసుకోండి, టైం పీరియడ్ తప్పు చెప్తున్నాను నేను, 1,80,000 సంవత్సరాలు కరెక్ట్ చేసుకోండి అది. కానీ అది కూడా ప్రతిసంధిలో భాగంగా కరెక్టే, కానీ కరెక్ట్ టైం ఎంత, 1,80,000 సంవత్సరాలు. సీక్రెట్ ఆక్షన్లో ఉంది ఇది, దాని నుంచే కాదు చాలా బాగా వర్ణించారు. అంటే వాళ్ళు ఈ మానవ జాతిని ఎంత ఆవేదనతో ఎదురు చూస్తున్నారు, 1,80,000 సంవత్సరాలు చూస్తున్నారు. ఇప్పుడు మానవ జాతి ఆ గురువుల యొక్క పిలుపు ఆవేదన అర్థం చేసుకునే స్థితికి వచ్చింది. ఈ స్థితి ఎంతవరకు ఉంటుంది అంటే, ఎలక్ట్రిసిటీని మీరు ఉపయోగించుకునేంత వరకు ఉంటుంది. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీని వదిలేసి మనం సూర్యకిరణాలను పట్టుకునే విద్య నేర్చేసుకుంటాము, మళ్ళీ ఈ ఆవేదన వాళ్ళకి ఉండదు, మనకి ఉండదు. ఇప్పుడు ఆ కాలం వచ్చింది, ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకుంటున్నటువంటి కాలము. ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ లేకపోతే గట్టెంతరం లేదు. రాబోయేటటువంటి రోజుల్లో వీలోకి మన జీవిత కాలంలోనే మన ద్వారానే ఆ పరిస్థితి మనం తెచ్చేసుకుంటామేమో. సూర్యకిరణాలని ఎలక్ట్రిసిటీ బదులు వాడతాం. ఇప్పుడు మేము వాషింగ్ మెషిన్ వాసుకోవాలంటే సూర్యకిరణం. ఆ స్థితి ఇప్పుడు వచ్చింది కనుక గురువులు ఆవేదన, గురు సంత ఆవేదన మనం అర్థం చేసుకుని వాళ్ళ పిలుపుని మనం పట్టుకున్నాం. ఇది మిస్ అయిన అనుకోండి, మళ్ళీ మీరు హృదయ గ్రహం స్నాచ్ అయిపోయాక, మళ్ళీ కొత్త హృదయ గ్రహం ఏర్పడ్డాక మాత్రమే మీకు ఈ అవకాశం లభిస్తుంది. అది ఎన్ని కోట్ల సంవత్సరాలు మనం చెప్పలేము. జై గురు. నైన్ అయిపోయింది బ్రేక్. ఇప్పుడు శ్రీశైలం నేను కాదు తెలుసు, కానీ వెయ్యి మంది